నమస్తే, వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. సంక్షేమం పేరిట ప్రజాధనాన్ని విచ్చలవిడిగా పంచిపెడితే ఎలాంటి పరిస్థితి దాపురిస్తుంది? అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆలపిస్తున్న సంక్షేమ రాగం ఎక్కడ శృతి తప్పింది? ధనిక రాష్ట్రమని బడాయిలకు పోయిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏ పరిస్థితులలో చిక్కుకున్నారు? ఏపీలో గత కొద్ది నెలలుగా ప్రభుత్వాదాయం తగ్గడానికి కారణమేంటి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నేత ఎలాంటి వైఖరి అవలంబిస్తే ఉత్తమం? ఒకే ఒక్క వ్యక్తి తాను మంచివాడు అనిపించుకోవడానికి అపరిమిత దుబారాకు పాల్పడడం ఎలా సమర్థనీయం? తెలుగునాట సంక్షేమం పేరిట సాగుతున్న వికృత రాజకీయాన్ని బుద్ధిజీవులు ప్రశ్నించకపోతే ఏం జరుగుతుంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుగా ఉంది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరు. ఏక్స్ బడ్కరేక్ అన్నట్టుగా ప్రజాధనాన్ని సంక్షేమం పేరిట కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి పంచిపెట్టడం వల్ల రెండు రాష్ట్రాలు ఆర్థికంగా దివాలా వైపు అడుగులేస్తున్నాయి. మొదటి దఫా పాలనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేలాది కోట్ల రూపాయలతో వివిధ పథకాలను అమలు చేయడం మొదలుపెట్టి ఇప్పుడు ఖజానా నిండుకోవడంతో తెల్లమొహం వేస్తున్నారు. చేతిలో చిల్లి గమ్మ లేకుండా పోవడంతో చేసిన అప్పులు తీర్చడం కోసం దారులు వెతుక్కుంటున్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు గత నెల జీతం చెల్లించడానికి కూడా సంస్థ వద్ద డబ్బులు లేవని, ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద కూడా లేవని అదనపు అడ్వకేట్ జనరల్ శుక్రవారం నాడు హైకోర్టు ధర్మాసనం ముందు వాపోయారు. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె ముదిరి రాష్ట్ర బంద్ కు దారితీసింది. మున్ముందు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియదు. రైతు బంధు పథకం అమలుకు అష్ట కష్టాలు పడుతున్నారు. రైతులకు రుణమాఫీ వంటి పథకాలు అమలు చేయవలసి ఉంది. ఇదే కాకుండా మరెన్నో హామీలు అమలుకు ఎదురు చూస్తున్నాయి. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే రెవెన్యూ లోటుతో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని వివిధ పథకాల పేరిట పంచిపెడుతూ పోతున్నారు. అప్పులు చేసి మరీ ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలను అమలు చేయడం మొదలైంది. ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10,000 కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చి పసుపు కుంకుమ పేరిట పంచిపెట్టారు. ఇప్పుడు 5 నెలలుగా కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరిట ఖజానాకు సమకూరుతున్న సొమ్మునంతా పంచిపెడుతున్నారు. ఫలితంగా గడచిన 9 మాసాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జాడ కనిపించడం లేదు. మౌలిక వస్తుల కల్పన వంటి పెట్టుబడి వ్యయం చేయకుండా సంక్షేమం పేరిట బొక్కసాన్ని ఖాళీ చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి కుంటుపడింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. రైతు భరోసా పథకానికి అవసరమైన మొత్తంలో తొలి విడత కింద చెల్లించడానికై 5,000 కోట్ల రూపాయలు వెచ్చించగా అందులో దాదాపు సగం అప్పుగా తెచ్చారు. అమ్మఒడి డ్వాక్రా మహిళలకు ఏటా 10,000 వంతున చెల్లించే పథకం అమలుకు వేచి చూస్తున్నాయి. వాటి కోసం మరో 15,000 కోట్ల రూపాయల వరకు అవసరమవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బొత్తిగా బాగాలేదని ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ చెబుతూ కూడా పథకాల పేరిట 1,000 కోట్లను పంచిపెడుతున్నారు. చంద్రబాబు వలె ఎన్నికలకు 6 నెలల ముందు కాకుండా అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలల్లోనే హామీల అమలుకు పూనుకున్న జగన్ రెడ్డి ఎంతో గొప్పవాడు అని కీర్తిస్తూ విజయసాయిరెడ్డి వంటి వారు ట్వీట్లు చేస్తూ ఆనందిస్తున్నారు. తెలంగాణలో ఆదాయం తెచ్చిపెట్టడానికి హైదరాబాద్ ఉంది. ఆంధ్రప్రదేశ్ కు అటువంటి వెసులుబాటు ఏదీ లేదు. అయినా దాదాపు 60,000 కోట్ల రూపాయలతో నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలను అమలు చేయడం భవిష్యత్తులో రాష్ట్రానికి శాపంగా మారుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రజలకు తండ్రితో సమానం. బాల్యంలో చదువుకోవడానికి, ఆ తర్వాత కంటికి కనిపించిన ప్రతీది కావాలని పిల్లలు మారాన్ చేస్తుంటారు. అయితే బాధ్యతాయుతమైన తండ్రి, అడిగినవన్నీ కొనిపెట్టరు. అలా చేస్తే పిల్లలు చెడిపోతారన్నది మన భావన. పిల్లలు కూడా ఎదిగే కొద్దీ తండ్రిని అర్థం చేసుకుంటారు. పిల్లల వంటి ప్రజలు కూడా ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి ఆశించడం సహజం. విచిత్రం ఏమిటంటే, తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఆశించకుండానే మేము అది చేస్తాం ఇది చేస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. ఇస్తే తీసుకోవడానికి ప్రజలకు మాత్రం డబ్బు చేదా? ఇలాంటి అర్థం పర్థం లేని వరాల వల్ల రాష్ట్ర భవిష్యత్తు, తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆలోచించే స్థితిలో ప్రజలు ఉండరు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు ఆ దిశగా ఆలోచన చేయాలి. దురదృష్టవశాత్తు తోటివాడు తొడకోసుకుంటే నేను మెడకోసుకుంటాను అన్నట్టు ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు. తెలంగాణలో అమలు చేసిన పథకాలను తమకు అమలు చేయాలని ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ విలీనం వంటి వాటిని తెలంగాణలో కూడా అమలు చేయాలని కోరుతున్నారు. తొలుత బడాయిలకు పోయి ఆ తర్వాత అలసిపోయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కాడి పడేశారు. పైసల్లేవు అన్న పాటను ఆలపిస్తున్నారు. తత్వం బోధపడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని పప్పు బెల్లాల్లో పంచుతున్నారు. ప్రభుత్వ బొక్కసానికి కాసిన్ని నిధులు సమకూరగానే దానికి మరికొంత అప్పు చేసి మరీ పంపిణీలు చేస్తున్నారు. ప్రజాధనాన్ని పంచిపెట్టి ఓటు బ్యాంకును అభివృద్ధి చేసుకోవాలన్న కాంక్షతోనే ఇలా చేస్తున్నారు. అయితే పరిమితులు లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిని విస్మరిస్తే ప్రజలు కూడా హర్షించరు. ఈ వాస్తవాన్ని జగన్ రెడ్డి గ్రహించలేకపోతున్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి 2009 ఎన్నికలలో తాను కొత్తగా ఇంకే హామీ ఇవ్వలేనని తేల్చి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గ్రహించిన ఆయన రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలులో దుబారాను అరికట్టాలనుకున్నారు కూడా. పాలనానుభవం లేని జగన్ రెడ్డి మాత్రం పంచిపెడుతూనే ఉంటానంటున్నారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. నిన్న చంద్రబాబు నాయుడు గాని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గాని ఈ అప్పులను తీర్చరు. భవిష్యత్తులో ప్రజలపైనే ఆ భారం పడుతుంది. రాష్ట్రంలో వెనిజులా మోడల్ను అమలు చేస్తున్నారని కొద్ది వారాల క్రితమే నేను ఇదే కార్యక్రమంలో చెప్పాను. ఇచ్చలవిడి సంక్షేమానికి అడ్డుకట్ట వేయని పక్షంలో ఆంధ్రప్రదేశ్ దివాలా తీయడానికి ఎంతో సమయం పట్టదు. చంద్రబాబు నాయుడు అప్పుల రాష్ట్రాన్ని తమకు అప్పగించారని విమర్శిస్తున్న అధికార పార్టీ నాయకులు ఇప్పుడు చేస్తున్నదేమిటి? అప్పు చేసి పప్పు కూడి పెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారు? రహదారుల నిర్వహణ చేపట్టకుండా ఆటో వాళ్లకు 10,000 వంతున పంచిపెడితే ఏమొస్తుంది? ఆటోల మరమ్మతులకు అంతకంటే ఎక్కువే అవుతుంది. అంతేకాదు, గుంతల కారణంగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా పోయే ఆస్కారం ఉంటుంది. ఒకే ఒక్క వ్యక్తి తాను మంచివాడినని, దానకర్ణుడినని అనిపించుకోవడానికి అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత పూచీతో అప్పులు చేసి మంచివాడని అనిపించుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. ప్రాంతీయ పార్టీల వల్ల రాజకీయాలతో పాటు రాష్ట్రాలు కూడా నాశనం అవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించినప్పుడు చాలా మందికి అభ్యంతరకరంగా అనిపించింది. ఇప్పుడు వ్యక్తులు ముఖ్యమంత్రులు అవడం కోసం ఇస్తున్న హామీలు, అమలు చేస్తున్న పథకాలను గమనిస్తుంటే మోదీ షాద్వయం మాటల్లో నిజం ఉందనిపించడం లేదా? ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని తీసుకుందాం. రాష్ట్రం హక్కులను కాపాడడం కోసం, ఆంధ్రుల ఆత్మగౌరవం పరిరక్షణ కోసం అప్పట్లో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు, రైతులకు 50 రూపాయలకే హార్స్ పవర్ వంతున విద్యుత్ సరఫరా చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలను పరిమితంగా అమలు చేశారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి నిరాకరించడం వల్ల 2004లో అధికారం కోల్పోయారు. అప్పటికే ముఖ్యమంత్రి పదవి కోసం 2.5 దశాబ్దాలుగా వేచి చూస్తున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. సీన్ కట్ చేస్తే 2014 ఎన్నికలలో రైతులకు రుణమాఫీ హామీ ఇవ్వకపోవడం వల్లనే తాము అధికారంలోకి రాలేకపోయామన్న భావనకొచ్చిన జగన్ అండ్ కో 2019 ఎన్నికలలో నవరత్నాలు ప్రకటించి కోరుకున్నట్టుగానే ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలో ఉన్నందున, పరిమితులు తెలిసినందున నవరత్నాలతో పోటీ పడే హామీలను చంద్రబాబు ఇవ్వలేకపోయారు, అధికారం కోల్పోయారు. వచ్చే ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఎటువంటి హామీలు ఇస్తారో తెలియదు. నిజానికి అప్పటికీ రాష్ట్రం దివాలా తీస్తుంది కనుక ఇవ్వడానికి కూడా ఏమీ మిగలదు, పంచుకుంటూ పోతే చివరకు పంచ కూడా మిగలదు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు అంటూ ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్లో గాని కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు అధికారంలోకి రావడానికి పోటీ పడి మరీ హామీలు ఇస్తున్నారని స్పష్టమవుతోంది కదా. రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలలో పరిస్థితి అధ్వానంగా ఉంటోంది. ఇందుకు తమిళనాడు నిదర్శనం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ జాబితాలో చేరుతున్నది. ప్రాంతీయ పార్టీల ప్రభావాన్ని తట్టుకోవడానికి జాతీయ పార్టీలు కూడా హామీల విషయంలో పోటీ పడక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. మరో 1-2 పథకాలను ప్రకటించబోతున్న కాస్కోండి అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే శాసనసభలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు హెచ్చరిక చేశారు. ఏపీలో ఇంకేమి ప్రకటిస్తారో తెలియదు. తెలుగునాట బుద్ధిజీవులు ఉంటే ఇప్పటికైనా చొరవ తీసుకుని ఈ పందేరాలు ఎంతవరకు అని హామీలిచ్చేవారిని నిలదీయాలి.
పత్రికలు, జర్నలిజం విలువల గురించి మంత్రి పేర్ని నాని వల్లించిన నీతులు ఎలా ఉన్నాయి? విపక్షంలో ఉన్నప్పుడు పత్రికా స్వేచ్ఛ అంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంత యాగీ చేశారు? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ సొంత మీడియా ఏ స్థాయిలో విషం కక్కింది? నాడు చేసిన ఆరోపణలలో ఒక్కటైనా ఎందుకు రుజువు చేయలేకపోయారు? వైసీపీ పాలక పెద్దలు ఆంధ్రజ్యోతి సంస్థలపై ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు? విశాఖ భూమి విషయంలో మేము చేసే సవాల్ స్వీకరించడానికి సీఎం జగన్ సిద్ధపడగలరా?
పత్రికలు, జర్నలిజం విలువల గురించి గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో సుదీర్ఘ ఉపన్యాసం చేసిన ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఆంధ్రజ్యోతిని, నన్ను అదే పనిగా తిట్టిపోశారు. వ్యతిరేక వార్తలు రాసిన మీడియాపై కేసులు పెట్టాలంటూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసిన నేపథ్యంలో విమర్శలు రావడాన్ని జీర్ణించుకోలేని మంత్రి చాలా పెద్ద మాటలు మాట్లాడారు. పేర్ని నాని స్వతహాగా మంచివాడే గాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహవాసంతో అలా మాట్లాడుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పత్రికా స్వేచ్ఛ కోసం ఇదే జగన్ అండ్ కో గల్లీ నుంచి ఢిల్లీ దాకా నానాయాగి చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్ సొంత మీడియా రాసిన రాతలు, కూసిన కోతలు ఇప్పుడు ఏ మీడియాలోనైనా వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. జగన్ రోత మీడియా చేసిన ఆరోపణలను అధికారంలోకి వచ్చి 5 నెలలవుతున్నా రుజువు చేయలేక అష్ట కష్టాలు పడ్డాన్ని చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి సొంత గృహంలో హత్యకు గురైతే నారాసుర రక్త చరిత్ర అని శీర్షిక పెట్టిన జగన్ విషపుత్రిక ఇప్పటి వరకు చంద్రబాబు ఆ హత్య చేయించారని రుజువు చేయలేకపోయింది. ఆంధ్రజ్యోతి పైన, నా పైన అంత అక్కసు వెళ్ళగక్కడానికి కారణం గ్రామ కార్యదర్శుల నియామకాల్లో అవకతవకలు జరగడం పైన, ఆర్టీసీ ఎండి సురేంద్ర బాబును హఠాత్తుగా బదిలీ చేయడం పైన రాసిన వార్తలే. ఈ రెండు వార్తలు తప్పు అని రుజువు చేయలేక నోటికొచ్చినట్టు నిందించడం నాగరికత అనిపించుకోదు. నిజంగా వార్తలు తప్పు అని భావిస్తే మంత్రి మండలి తీర్మానించినట్టుగా పరువు నష్టం కేసులు పెట్టుకోవచ్చు కదా. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మా పైన డజనుకు పైగా కేసులు పెట్టారు, అయినా మేము జంకలేదు, ఇప్పుడు కూడా జంకేది లేదు. ప్రభుత్వంపై అకారణంగా బురద జల్లాల్సిన అవసరం మాకు లేదు. సాక్షి మీడియాకు రాజకీయ ఎజెండా ఉన్నట్టు మాకు అలాంటిది లేదు. తెలుగుదేశం పార్టీని పలు సందర్భాల్లో మేము సమర్థించిన విషయం వాస్తవం. ఇందుకు కారణం ఉంది. మా అభిప్రాయాలతో అందరూ ఏకీభవించాలని లేదు. నేను ఆంధ్రజ్యోతిలో విలేకరిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో తొలిసారిగా హైదరాబాద్ లో ప్రధాన రహదారులను విస్తరించి ట్యాంక్ బండ్ను వెడల్పు చేసి అందంగా తీర్చిదిద్దారు. దీంతో హైదరాబాద్ కొత్త రూపం సంతరించుకుంది. లుంబిని పార్క్ ఖైరతాబాద్ మధ్య రహదారి నిర్మించింది ఎన్టీఆర్. అప్పటి వరకు ఖైరతాబాద్ వెళ్లాలంటే మింట్ కాంపౌండ్ సందులోంచి వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు అది అభివృద్ధికి ఒక మైలురాయి వంటిది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఫ్లైఓవర్లను నిర్మించడంతో పాటు పార్కులన్నింటినీ అభివృద్ధి చేసి సైబరాబాద్ నిర్మాణం ప్రారంభించారు. చిరాన్ ప్యాలెస్ కు కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ అని నామకరణం చేసి అభివృద్ధి చేయడం వల్లనే ఇప్పుడు వేలాది మంది ఉదయం సాయంత్రం అక్కడ వాకింగ్ చేస్తున్నారు. నాడు హైటెక్ సిటీ నిర్మాణంతో పాటు సైబరాబాద్ ను అభివృద్ధి చేసి అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీలను, ISB వంటి సంస్థలను చంద్రబాబు తెచ్చి ఉండకపోతే ఇవాళ తెలంగాణకు హైదరాబాద్ నుంచి అంత ఆదాయం వచ్చి ఉండేదా? విభజిత ఆంధ్రప్రదేశ్ లో అమరావతి నిర్మాణానికి పూనుకున్నారు. ఇవన్నీ చంద్రబాబు పాలనలో మైలురాళ్లు వంటివి. అభివృద్ధికి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తారని మేము నమ్మడం వల్లనే ఆయా సందర్భాల్లో మద్దతిచ్చాం. పొరపాట్లు చేసినప్పుడు అంతే సూటిగా విమర్శించాం కూడా. 2004కి పూర్వం సంక్షేమాన్ని, నీటిపారుదల రంగాన్ని విస్మరించడాన్ని ఎత్తి చూపాం. ఛానల్స్ ప్రసారాలను అడ్డుకొని కూడా మాకు సంబంధం లేదని పేర్ని నాని బుకాయించారు. గాని అలా బుకాయించడం మాకు చేత కాదు. మా వైఖరిలో తప్పులుంటే సరిచేసుకోవడానికి మేం సిద్ధం. జగన్ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేనందునే మీడియాను నిందిస్తోంది. రాజకీయ పార్టీలు సొంత పత్రికలు స్థాపించి మిగతా వారు కూడా తమకే భజన చేయాలనుకోవడం వల్లే తంట అంతా. చంద్రబాబు కంటే మిన్నగా రాజధానిని నిర్మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డిని కూడా శభాష్ అని మెచ్చుకొని సమర్థిస్తాం. జర్నలిజం గురించి, విలువల గురించి జగన్ అండ్ కో మాట్లాడుతుంటే వినడానికి రోతగా ఉంటోంది. విశాఖపట్నంలో ఆంధ్రజ్యోతి సంస్థకు కేటాయించిన భూమి గురించి మంత్రి పేర్ని నాని జగన్ మీడియా విషపూరిత ప్రచారం చేశారు. 1986లో అప్పటి ప్రభుత్వం ఆంధ్రజ్యోతికే కాదు, ఇతర పత్రికలకు కూడా విశాఖలో భూమి కేటాయించింది. పత్రికలకు తక్కువ ధరకు భూమి కేటాయించడం ఎప్పటినుంచో జరుగుతోంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పలు మీడియా సంస్థలకు నామమాత్రపు ధరకు భూమి కేటాయించారు. తమను బలపరిస్తే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్దున్న విలువైన భూమిని ఆంధ్రజ్యోతికి కేటాయిస్తామని అప్పట్లో ఇదే జగన్మోహన్ రెడ్డి నా వద్దకు రాయబారం పంపారు. షరతులకు లోబడి భూమి తీసుకోవడానికి అప్పుడు నేను అంగీకరించలేదు. ప్రభుత్వ భూమిని అప్పనంగా పొందాలన్న దురాసే నాకు ఉండి ఉంటే నాటి ఆఫర్కు ఎగిరిగంతేసేవాణ్ణి. ఇప్పుడు విశాఖలో కూడా గతంలో కేటాయించిన భూమిలో ఎకరం తిరిగి తీసుకున్నందున అదే సర్వే నెంబర్లో పక్కనే ఉన్న భూమినే ఇవ్వాలని కోరాం. నిజానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చిన భూమికి డబ్బులు చెల్లించే అవసరం లేకపోయినా 50 లక్షలు చెల్లించడానికి అంగీకరించాం. ఇదంతా అక్రమమని మొదటిసారిగా ఆంధ్రజ్యోతికి మాత్రమే అప్పనంగా భూమిని కేటాయించారని మంత్రి పేర్ని నానితో పాటు జగన్ మీడియా ప్రచారం చేయడాన్ని న్యాయస్థానంలో తేల్చుకుంటాం. ఆంధ్రజ్యోతికి కేటాయించిన భూమి అక్రమమని ప్రభుత్వం నిజంగా భావిస్తుంటే ఒక పని చేద్దాం, మేము ఆ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేస్తాం. అంతేకాకుండా ప్రభుత్వానికి చెల్లించిన 50 లక్షలను కూడా వదులుకుంటాం. జగన్మోహన్ రెడ్డి 45,000 కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని దోచుకున్నారని, తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని CBI నిర్ధారించినందున ఆయన కూడా సదరు మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారా? ఎందుకు సిద్ధమేనా? అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి, ఆయన అనుచరులు ఇతరులకు బురద పుయ్యాలనుకోవడం హాస్యాస్పదంగా ఉండదా?
ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్ బై ఆర్కే. చూస్తూనే ఉండండి ABN.